मानम हित्वा प्रियो भवति क्रोधम हित्वा न सूचनि कामम हित्वार्थवाम भवति कामम हित्वार्थवाम भवति लोभम हित्वा सुखी भवेत् मानम हित्वा प्रियो भवति అహంకారం కలిగినటువంటి వాడు ఎవరి ప్రేమను కూడాను అందుకోలేడు. అహంకారము మహాక్రూరమైనటువంటి కడకు ఆలుబిడ్డల ప్రేమను కూడాను అందుకోలేడు. కారణం, మానవునికి అహంకారమునకు అవకాశమే లేదు. ఈ విశాలమైన ప్రపంచమునందు అనంతమైన జీవరాశులయో అల్పమైనటువంటి వ్యక్తిత్వమునకు ఎక్కడిది అహంకారం? ప్రపంచం యొక్క మ్యాప్ను మనం చూసినప్పుడు ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో మన భారతదేశము చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ యొక్క భారతదేశం నందు మెడ్రాస్ రాష్ట్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ రాష్ట్రంలో కొడైకెనాలు మరింత చిన్నదిగా ఉంటుంది. ఈ కొడైకెనాలు నీ గృహము మరింత చిన్నదిగా ఉంటుంది. గృహంలో నీవెంతటి వాడు? అంత విశాలమైనటువంటి విశ్వాన్ని చూచి నీవు అహంకార పట్టంలో కేవలం అజ్ఞానమే కాని మరొక కారణం లేదు. పోని మరొక విగ్రహం లోపల మనం విచారం చేసినప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ ప్రపంచమంతయు నానోనే ఉన్నది అనేటువంటి విశాల భావమును నీవు ధరించినప్పుడు నీకంటే మరొకడు ఇంకోటి లేడు. రెండవ వ్యక్తి ఉండినప్పుడే నీ అహంకారం చూపవచ్చు. ఏకం ఇప్రాభోదావదంతి, ఉన్నది ఒక్కటే. అట్టి సమయం నందు అహంకారమునకును అవకాశం లేదు. కనుక సర్వము నీవే అని భావించినప్పుడు అహంకారమునకు అవకాశం లేదు. విశాలమైన ప్రపంచం నందు నేనెంతటి వాడును అని చింతించినప్పుడు కూడా అహంకారమునకు అవకాశం ఉండదు. కనుక అహంకారం అనేటువంటిది కేవలం ఒక భ్రాంతి, కేవలం ఒక అజ్ఞానమే. దేన్ని చూచి నువ్వు అహంకార పడుతున్నావు? పదవిలో చూచి అహంకార పడుతున్నావా? నీ పదవిని చూసి నువ్వు అహంకార పడుతున్నావా? లేక నీ విద్యాబుద్ధిని చూసి నువ్వు అహంకార పడుతున్నావా? నీ ధనకనక వస్తువాహనాలను చూసి అహంకార పడుతున్నావా? ఇంతకంటే అధికులు ఎంతమంది లేరు లోకంలో. కనుక ఏ మార్గం నందు విచారం చేసినప్పటికీ మానవునికి అహంకారము కేవలము ఒక భ్రమనగానే కనిపిస్తుంది. కనుక మానం హిత్వా ప్రియో భవతి, నీవు ఏనాడు ఈ అహంకారమును వదులుకుందువో ఆనాడే జగత్తంతా నిన్ను ప్రేమిస్తుంది. అందరి ప్రేమకు నీ ఉరి కావాలనున్నా అహంకారమును వదలాలి. ఇప్పుడే సర్వులు నిన్ను ప్రేమిస్తారు. ఇంకా రెండవది, క్రోధం హిత్వా సుఖీ భవతి. క్రోధం ఉండినంత వరకు కూడాను సుఖం అనేటువంటి మనకు లభ్యం కాదు. ఏనాడు క్రోధము మనము దూరం గావించుకుందుమో అప్పుడే మనకు సుఖము ఆనందము. కనుక మానవులకు ఈ క్రోధం అనేటువంటిది మహాశత్రువు. తన కలిమి భంగపుచ్చును, తనకుందరు గౌరవము దగ్ధము చేయును, తన వారల కెడసేయును. జనులకు కోపము వలన సర్వము చెడుగు. కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగును. పాపపు మరణం చేయుచు చీ పొమ్మనిపించుకుంట చేకూరుజుమి. కనుక తన కోపమే తన శత్రువు. కనుక అట్టి కోపమనే శత్రువును తన ఎందే ఉంచుకొని సంతోష శాంతులు అనుభవించాలంటే ఎలా అనుభవించగలడు? ఇంటిలోనే పాము తిరుగుచుండగా ఆ ఇంటిలో సుఖనిద్రపోయేటువంటి వాడెవడు? కనుక మన ఎందే ఈ కోపమనే శత్రువులు నకసిక పర్యంతము సంచరించుతున్నట్టు సమయం నందు తనకు శాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది? సుఖం అనేది మహాశూన్యమైపోతుంది, అత్యంత దూరం అవుతుంది. ఒక మానవుడు మొట్టమొదట కోపమును తగ్గించుకోవాలి, కోపమునకు అవకాశమే లేకుండా చూసుకోవాలి. ఈ కోపం వల్ల ఆరోగ్యం కూడా చెడుచుకుంటున్నాడు. ఒక్కతూరి మానవునికి కోపం వస్తే 3 నెలలు భుజించినటువంటి యొక్క ఆహార శక్తి అంతా కూడాను భస్మమైపోతుంది. కోపం చేత శరీరంలో ఉండేటువంటి యొక్క రక్తం అంతా కూడాను పొంగిపోతుంది. ఈ వేడి తగ్గడానికి 3 నెలలు పడుతుంది. కనుక కోపం అనేటువంటిది శారీరకంగా మానసికంగా కూడాను అతన్ని బలహీనుడిగా వేస్తుంది. కనుక మానవునికు కోపము చాలా విరుద్ధమైనటువంటిది. చెంత చేర్చకుండా చూసుకోవాలి. ఇది సరి అయినటువంటి సాధన. ఇంకా కామం హిత్వా, కామం అనేటువంటిది ఉండినంత వరకు, అనగా వాంఛలు ఉండినంత వరకు కూడాను మానవులకు ఎట్టి స్థిర సంపత్తులు కూడాను లభ్యము కావు. ఆశలు మహా అపవిత్రమైనవి. అయితే ఆశలు ఎంతవరకు ఉండాలి? దానికి ఒక పరిమితం కావాలి. ఎవరు ఈ జగత్తులో గొప్ప శ్రీమంతుడంటే, హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది రిచెస్ట్ మ్యాన్. ఎవరు పూరెస్ట్ మ్యాన్ అనగా, హీ హూ హ్యాస్ మచ్ డిజైర్. ఒక డిజైర్ ఉండాలి. కామిగాక మోక్షకామిగాడు ఉండాలి. అయితే తన యొక్క స్థితిగతులను పురస్కరించుకొని తనకు అవసరమైనటువంటి దాన్ని కోరుకోవటంలో తప్పు లేదు. ఈనాడు దేశమునందు మితిమీరినటువంటి వాంఛలు అతి చెడుతూ వస్తుంది. ఈ డిజైర్స్ కు అనగా వాంఛలకు ఏమాత్రము హద్దు పద్దు లేదు. ఎంత ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ డిజైర్స్ అనేటువంటిది ఎలాంటిది అంటే ధావాగ్ని వంటిది. ఎన్ని కట్టెలు వేసినా ఆ అగ్ని చాలు అని చెప్పదు. ఈ యొక్క వాంఛలు మహాసముద్రం వంటిది. ఎన్ని నదులు వచ్చి చేరినా నాకింక చాలు అని చెప్పదు. కనుక కోరికలు అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి పరిమితమే లేదు. కోరాలి. దేనిని కోరాలి? మనకు మనశ్శాంతినిచ్చేటువంటి దాన్ని కోరాలి. సుఖం అందించేటువంటి దాన్ని కోరాలి. ఆత్మతత్వాన్ని బోధించేటువంటిది కోరాలి. అనంతత్వాన్ని చెల్లిపేటువంటిది కోరాలి. కానీ మన గృహస్థ ధర్మం లోపల ఆ గృహస్థ ధర్మంకు అనుగుణమైనటువంటి ఒక కోరికలు కోరాలి. కనుక దీనిని కూడాను ఒక పరిమితము గావించుకోవాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి యొక్క అన్ని సంపదలు చేకూరుతాయి. వద్దన్న కూడాను ఆ యొక్క శ్రీలక్ష్మి వచ్చి చేరిపోతుంది. కోరే కొలది కూడాను అది చాలా దూరం అయిపోతుంది. అందుకోసమనే రామదాసు చెప్పాడు, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగు కొలది అది అడుగున బడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగని శబరిని ఆదరించడే, ఒక తన కై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే, అడుగకువే ఓ మనస. ఏవి కూడా అడుగలేదు. ఒక మునపే అన్నిటినీ అందిస్తూ వచ్చాడు భగవంతుడు. అడుగుకొలది అది అడుగున పడునని. కనుకనే మనం అడగనక్కర్లేదు. ఏది మనకు అవసరమో, ఏది మనకు ప్రధానమో దానిని తానే అందిస్తాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ విధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే సరి అయినటువంటి ఒక ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది. ఇంకా లోభి. ఈ లోభికి సుఖమనేటువంటిది ఉండదు. ఏనాడు ఈ లోభత్వం మనం దూరం గావించుకుందామో అదే సర్వసుఖమును చేకూరుస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఈ లోభికి ఎన్ని విధమైనటువంటి దీన్ని సంపాదించినప్పటికీ తాను అనుభవించడు, పరులోకి పెట్టడు. ఒక గ్రామం లోపల అన్నదమ్ములున్నారు. వారిలో ఒక లోభి, మహాలోభి. ఈ ఇరువురు జీవిస్తున్నారు. ఇంత సిరి సంపదలున్నాయి కానీ అనుభవించటం లేదు. చిగానికి కూడా నువ్వు పట్టెడు అన్నమైనా పెట్టిన పుణ్యం ఎప్పుడు చేయలేదు. ఇలాంటి పరిస్థితి లోపల ఒక బంధువులు, దగ్గర బంధువులు ఒక గ్రామం లోపల మరణించినట్టు వార్త వచ్చింది. అప్పుడు తప్పనిసరిగా అక్కడికి పోవలసి వచ్చింది అన్నగారు. అతనే మహాలోభి. అతను వెళ్లడం కోసమని తెల్లవారుజామున లేచాడు. బస్సు ఎక్కితే టికెట్ కొనుక్కోవాల్సి వస్తుందనుకుని నడుచుకుని పోదామనుకున్నాడు. అప్పుడు ఏదో ఒక రెండు బట్టలు ఒక బ్యాగులో పెట్టుకోవడానికి కొంచెం లైట్ కావాల్సి వచ్చింది. తమ్ముడు దీపం వెలిగించు అన్నాడు. ఈ ఎలక్ట్రిక్ లైట్ కాదు, డైలప్ దీపం. సరే ముట్టించాడు. ఆ రెండు గుడ్డలు బ్యాగులో పెట్టుకున్నాడు. ఆయన బయటకు వెళ్లిపోయాడు. తనమే ఈ దీపాన్ని ఆరిపోయాలని ఈ లోపి, ఇంకో టైం వెలిగితే ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని ఆ యొక్క దీపాన్ని ఆరిపోయడానికి చేయి పెట్టాడు. అక్కడ తేలుకుట్టింది. కానీ చాలా బాధపడుతున్నాడు. ఈ విధంగా బాధపడుతూ ఉండగానే ఒక అరగంట లోపలనే ఆ మహాలోభి వెనుకకు వచ్చాడు. అన్నా, ఎప్పుడొచ్చావు? అప్పుడే ఊరికి చేరావా? వారిని విచారించి వచ్చావా అని వీడు ప్రశ్నించాడు. అప్పుడు అన్న చెప్పాడు, నాయనా, నీవు దీపం ఆర్చుకున్నావో లేదో చెప్పుకోవడం కోసమే వచ్చాను అన్నాడు. అప్పుడు తమ్ముడు చెప్పాడట, నాయనా, అన్నా, పోయి రావడంలో చెప్పులు ఎంత అరిగిపోయింటాయో, ఎందుకు నీవు వెనుకకు వచ్చావు అన్నాడట. విధంగా ఒకరికొకరు అతి మీ మితిమీరినటువంటి యొక్క లోపితనాన్ని పెంచుకోవటం చేతనే జీవితము సుఖశాంతులు అనుభవించలేకపోతుంటాయి. వేదాంతం నందు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం చాలా అవసరం మానవులకు. త్యాగమునకు మించినటువంటి మహాగుణం మరొకటి లేదు. త్యాగము కలిగిన వారికి ఏ పని ఫలింపు అన్ని ఫలించుతుంటాయి. చిన్న ఉదాహరణ, గాలిని తీసుకుంటున్నాము. తీసుకున్న గాలిని తిరిగి వదలకైపోతే మన లంగ్స్ పాడై, ఆహారం భుజిస్తున్నాము, భుజించిన ఆహారం విసర్జించకపోతే కడుపు పాడైపోతుంది.
ఒక భాగం నందు ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంటది.
ఒక బ్లడ్ సర్క్యులేషన్ నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
సరఫరా జరుగుతూ ఉండినంత వరకును మనం చక్కని ఆరోగ్యంగానే ఉంటాయి.
అదే విధంగానే బ్లడ్ దుడ్డు కూడాను కదులుతూ ఉండాలి.
కదిలే జలం లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
కదలక నిలిచినటువంటి జలం లోపల పురుగులు వచ్చి చేరిపోతుంది.
కనుక మనం సంపాదించవలసిందే, వినియోగం కూడా చేయవలసింది.
అంతేకాని సంపాదించినటువంటి ఊరికి పెట్టుకోవటం కోసం కాదు.
తెలియకుండా భూమి లోపల ఎంతో ధనం ఉంటుండాలి.
మనం సంపాదించినటువంటిది సద్వినియోగం చేయకపోతే భూమిలో ఉన్నటువంటి ధనం వలే.
కనుక మానవత్వం లోపల ఈ నాలుగు గుణములు కూడాను ప్రధానమైనటువంటి ఒక సాధనలుగా తీసుకోవాలి.
కామాన్ని వదిలిపెట్టడము,
క్రోధాన్ని వదలటము,
కామను అదుపులో పెట్టుకోవటము,
లోభితనానికి ఒక విధమైనటువంటి త్యాగం చేయటము,
ఇవి నాలుగు కూడాను ప్రతి సాధకులకు అత్యవసరము.
కనుక సాధన లోపల ఏ జపము, ఏ తపము, ఏ యాగము చేయటం కాదు ముఖ్యం.
ఈ సాధనలు చేయటం కూడాను మనసు యొక్క ఆధారంతోనే చేస్తున్నాం.
కనుక మొట్టమొదట మానసిక పరివర్తన కావాలి.
మానసిక పరివర్తన కాక ఇన్ని చేసి కూడాను ప్రయోజనం లేదు.
కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షేవు.
బంధమునకు మోక్షమునకు మనసే మూల కారణం.
లోకములో అనేక రకములైనటువంటి కర్మలు జరుగుతున్నాయి.
కానీ ఏ కర్మ మంచిది, ఏ కర్మ చెడ్డది
అనేటువంటి విచారణ శక్తి ప్రతి మానవునికి అత్యవసరము.
విచారిత్య విషయ పరిశీలన శక్తి మానవుని యందు దాగి ఉన్నది.
మానవుని యందు సమస్త శక్తులు కూడా ఈమిడి ఉంటున్నాయి.
జగత్తులో దేనిని చూసినప్పటికీ ఒక విధమైనటువంటి అట్రాక్షన్ పవర్, మ్యాగ్నెట్ పవర్ ఉంటుండాలి.
కాంతి శక్తి కూడాను మానవుని యొక్క కన్నుల్లో చేరుతుంటుండాలి.
ఇంతే కాదు, మానవుని యొక్క దేహం లోపల ఒక గొప్ప చిన్న జనరేటర్ కూడా ఉంటుండాలి.
దీంట్లో బ్యాటరీ సెల్స్ కింద ఉంటున్నాయి.
ఈ విధంగా అన్ని శక్తులు కూడాను మానవుని ఎందే ఉంటున్నాయి.
కానీ తాను గుర్తించుకోవడం,
ఏనాడు తన శక్తులను తాను గుర్తించుకున్నో,
తను తాను తెలుసుకున్నటువంటి వాడవచ్చు.
ఎన్ని తెలుసుకున్నప్పటికీ తను తాను తెలుసుకోకుండా ఏదాన్ని కూడా ఆనందం పొందలేడు.
అందరినీ తెలుసుకుంటున్నావు, నీవెక్కడి నుంచి వచ్చావు,
నీవెవరు, నీవెవరు అని ప్రశ్నిస్తున్నావు.
కానీ అదే ప్రశ్నను ఎదుటి వ్యక్తి నీకు వేసినప్పుడు నీవెవరంటే ఏ జవాబు చెప్పగలవు?
నేను ఒక డాక్టర్ను అనుకుంటావు.
ఈ డాక్టర్ అంటే నీ వృత్తి పని కాని నీ పేరు కాదే.
కాబట్టి వృత్తిని నీవుగా భావిస్తున్నావు.
కాదు కాదు.
మరి ఇంకొకరు వచ్చి నీవెవరు అని అడిగినప్పుడు
నేను బిజినెస్ మ్యాన్ అంటాడు.
బిజినెస్ కూడా నీ యొక్క వృత్తి కానీ నీవు కాదు.
ఇంకొకరు వచ్చి నీవెవరంటే నేను భారతీయుడిని అంటావు.
వృత్తి కానీ నీ యొక్క వృత్తి కాదే.
కనుక ప్రతి ఒక్కదానికి నీ బాహ్యమైన ప్రాకృతమైన లౌకికమైనటువంటి దీన్ని తానుగా భావించుకుని జవాబులు చెబుతున్నాడు.
కానీ నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
ఈనాడు తన తాను తెలుసుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి గ్రంథములు చదువుతున్నారు,
అనేక మహనీయులంతా దర్శిస్తున్నారు,
వారి బోధనంతా వింటున్నారు,
అన్ని జరుగుతున్నాయి.
కానీ మనం ఎంతవరకు అభివృద్ధి పొందాము?
స్థాయిలో మనం ఇప్పుడున్నాము,
ఏమాత్రమో అభివృద్ధి కాలేదు.
భగవద్గీతలో 700 శ్లోకాలు చదివినప్పటికీ కంఠబాధనే తప్ప తన యొక్క బాధ నివారణ కావటం లేదు.
రామాయణము అనేక విధములుగా ఉచ్చరిస్తుంటున్నాను, పారాయణ చేస్తున్నారు.
రామాయణము భగవద్గీత పారాయణ నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు,
ఆచరణ నిమిత్తమే ఏర్పడినటువంటి.
ఆచరణలే లేకుండినా నిరుపయోగమైనటువంటివి.
కనుక
ఏ చిన్న విషయమైనా కూడాను కొంత ఆచరణలో పెట్టాలి.
అంధకారం బెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన రోగ పీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత ఆగున్నవాణి ఆకలి తిరునా పంచభక్ష్యముల పాకము విన.
ఈ విధంగా విన్నంత మాత్రమున మనకేమీ నెరవేర్తం లేదు.
బ్యాంకు క్యాషియర్ ఉంటుంటాడు,
కానీ కోట్ల కొలది అతని స్వాధీనంలో.
కానీ తాను ఒక్క దమ్మిడిని ఉపయోగించడానికి అధికారం
అని సర్వశక్తులు మన ఎందుకున్నాయి,
కానీ వినియోగించుకునేటువంటి పవర్ను మనం సంపాదించుకోవటం లేదు.
అవి తనవిగా చేసుకున్నప్పుడే నేను చక్కగా వినియోగించుకోవచ్చు.
నాది 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 అనుకుంటున్నా.
నీవెవరు?
నీవు మొట్టమొదట తెలుసుకున్న తర్వాతనే ఇది నాదని చెప్పడానికి అధికారం వస్తుంది.
కనుక మొట్టమొదట నీవెవరో తెలుసుకో.
ప్రతి మహనీయులు కూడాను ఇదే ప్రశ్న వేస్తున్నారు.
నాయన, నిన్ను నీవు తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వాడవుతావు.
దీంట్లో ఒక చిన్న ఉదాహరణ.
ఇది నా దేహము,
ఇది నా మనస్సు,
ఇది నా బుద్ధి,
ఇది నా చిత్తము.
అమ్మాయి, నేనెవరు?
ఇవన్నీ కూడాను కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్,
పనిముట్లు.
ఈ పనిముట్లకు నీవు అధికారి.
కనుక నేను మాస్టర్ అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకోవాలి.
ఇంత కాలమైనా కూడాను నేను స్లేవ్ అని ఒక బానిసగా భావించుకుంటూ పోతే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము.
కనుక నీవు మాస్టర్ కావాలి,
అప్పుడే సర్వమును నీవు సాధించగలవు.
కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లుగా మనం ఉపయోగించుకోవాలి.
ఈ పనిముట్లు ఒక సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
మనసును సరైన స్థితిలో పెట్టుకో,
సరైన స్థితిలో పెట్టు.
ఎందుకంటే కూడా చెప్తుంది,
రక్షాన్నం దేహరక్షార్థం,
వస్త్రం శీత నివారణం.
కనుక ప్రతి ఒక్కటి అని ఎందుకు మనము నోరుచి చెప్పుకుంటున్నాం కానీ ఆధ్యాత్మిక దీనిని అంగీకరించదు. హృదయాన్ని తెరచు, నోరును మూసుకో, అప్పుడే సత్యమని గుర్తించడానికి వీలవుతుంది. హృదయాన్ని మూసుకుంటున్నాము, నోరును తెరుచుకుంటున్నాము, కేవలం మాటలతో మాత్రమే కాలం గడుపుతున్నామే కానీ హృదయంతో మనం జీవితాన్ని గడపటం లేదు. కనుక మాటల కంటే హృదయం చాలా విలువైనటువంటిది. ఆ హృదయమే మన యొక్క గమ్యము, అదే మన యొక్క జన్మ ధన్యము. హృదయ కవాటాన్ని తెరిపించుకునేటువంటి స్థితికి మనం సరైన ప్రయత్నం చేయాలి. ఏ సాధన చేయాలి? సాధనలో చేయనక్కర్లేదు. ఏమని తెరుచుకోవాలి? హృదయ స్థాయమే నా యొక్క భవస్థాయి. కనుక నీ దేహో దేవాలయంతో జీవో దేవ సనాతన, బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ బాడీని కూడా సక్రమమైన మార్గంలో పోషించుకోవాలి. చాలా మంది భక్తి భక్తి అని దేహాన్ని అలక్ష్యం చేస్తుంటారు. అది సరికాదు. దేహం బాగా ఉండినప్పుడే నీవు సాధన లోపల విజయాన్ని సాధించవచ్చు. దేహం బలహీనమైపోతే మనసు కూడా బలహీనమైపోతుంది. కనుక ఎట్లంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఈ యొక్క ఉపయోగం కోసం ఏర్పడినటువంటి. ఒక చిన్న ఉదాహరణము, మంచి డెన్న బెడ్ తెచ్చుకున్నాం ఆనుకోవటానికి, డెన్న పిల్లో ఉంటుండాలి, సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతూ ఉంటుంది, ఎయిర్ కండిషన్ కండిషన్ గా ఉంటుంది. ఇంత ఉండి కూడాను ఆ రూమ్ లోపల మానవునికి నిద్ర రాకపోతే ఏం ప్రయోజనం? ఇవన్నీ కూడా నిద్ర కోసం ఏర్పరచుకున్నటువంటి. కానీ నిద్రనే లేకపోతే ఎయిర్ కండిషన్ ప్రయోజనం లేదు, ఫ్యాన్ ప్రయోజనం లేదు, డెన్న బెడ్ ప్రయోజనం లేదు, డెన్న పిల్లో ప్రయోజనం లేదు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా సరైనటువంటి కండిషన్ లో ఉన్నాయి. ఆనందము, శాంతి ప్రాప్తి కావటం లేదు. ఏమి ప్రయోజనము? ఎందుకు ఈ దేహము? ఎందుకు ఈ మనసు, బుద్ధి, ఎందుకు ఈ చిత్తము? ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి. ఇవన్నీ ఎందుకోసం ఏర్పరిచినాడు భగవంతుడు? శాంతి కోసమే దేహాన్ని ఇచ్చాడు, శాంతి కోసమే మనసునిచ్చాడు, శాంతి కోసమే బుద్ధినిచ్చాడు. అంత డిస్క్రిమినేషన్ పవర్ ఒకదానికోటి విచారణ చేసుకోవటం కోసం. విచారణ చేసుకున్నప్పుడు నేను ఆత్మను అనేటువంటి శాంతి ఆటోమేటిక్ గా మనకు లభ్యమవుతుంది. కనుకనే తనం తాను తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి. మనము ఎక్కడో మన కంట్రోల్ ఉంటుండదని భావిస్తున్నాము. కంట్రోల్ ఎక్కడో లేదు. దేహం కంట్రోల్ చేస్తున్నాడు, బుద్ధి కంట్రోల్ చేస్తుంది, మైండ్ కంట్రోల్ చేస్తుందని. నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు. అతన్ని ఆశ్రయించాలి. అదే సాధకులు చేయవలసినటువంటి పని. కేవలం దృశ్యమంతా కూడా బాహ్య దృశ్యంగా చూస్తున్నంత వరకు మనకి ఏమాత్రం కూడా శాంతి చిక్కదు. బయటంతా ఈనాడు పీస్ లేదు. పీసెస్, పీసెస్, పీసెస్. ఏ విషయంలో ప్రవేశించినప్పటికీ శాంతి అనేది లభ్యం కావచ్చు. ఈనాడు వైజ్ఞానికంగా, భౌతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి గాస్తున్నాడు. కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా సంకుచితమైన మార్గంలో ప్రవేశిస్తున్నాడు. కారణమే అన్నింటికి మీ మూల కారణం స్వార్థం. స్వార్థం తెరిచినా దాని వెనుకల స్వార్థం తెలియతున్నాయి. ఏది చేసినా దాని వెనుకల స్వార్థం నడుస్తూ ఉండాలి. ఏది చెప్పినా దాని వెనుకల స్వార్థం పలుకుతూ ఉండాలి. కనుక ఈనాడు మానవుడు ప్రతి విషయం నందుకు స్వార్థం అనేటువంటి చేతులు కీలుబొమ్మగా జీవిస్తున్నాడు. కనుక ఈ స్వార్థం అనేటువంటిది ఏది స్వార్థము? దేహమునకు సంబంధించింది కాదు స్వార్థం. స్వ అర్థం ఇది స్వార్థం. స్వ అనగా ఆత్మ అర్థమే స్వార్థము. ఆత్మార్థంగా మనం స్వార్థం అనాలి. కానీ ఇప్పుడు దేహార్థంగా స్వార్థం అంటున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది దేహార్థంకు సంబంధించినటువంటిది. ఆధ్యాత్మికంలో స్వార్థం అనగా స్వ ఆత్మ, స్వ ఇచ్ఛ స్వేచ్ఛ, స్వ ఆర్థి స్వార్థి. ఇంకా స్వ అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది. దీని యొక్క అంతరార్థం తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. ఈ నాలుగింటికి సమత, మమత ఈ రెండు కూడా చాలా అవసరం. సమైక్యత, సౌభ్రాతృత్వం కూడా అత్యవసరం. మానవుడు జీవించవలన ఐక్యత చాలా అవసరం. ఈనాడు అట్టి ఐక్యత అనేటువంటిది ఎక్కడా కనిపించడం. ప్రతి దాని ఎందుకు భిన్న భిన్నమైపోతుండాలి. ఈ విధంగా ఉండినప్పుడు దీని వేళ ఎక్కడ మనం తెలుసుకోగలం? ఏకత్వంతో మనం ఆనందాన్ని పొందాలి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక ఆత్మతత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దేహంలో పంచభూతములున్నాయి, ఈ దేహంలో పంచభూతమున్నాయి, ఈ దేహములు ఎందుకు పంచభూతములే ఉంటున్నాయి, ఆరో భూతం ఎక్కడ కనిపించు? అందరి ఎందు ఉండినటువంటి పంచభూతములు ఒక్కటే. ఈ విశిష్ట అద్వైతం నుంచి అద్వైతంలో పోవాలి. భేదమే లేదు. నామంలో భేదం ఉంది కానీ అందరి ఎందు కూడా పంచభూతములు సమత్వంగానే ఉన్నాయి. ఈ విధంగా తీసుకున్నప్పుడు అది నిజమైనటువంటి ఆనందం చేకూరుతుంది. ఎవరిని బాధించినా, ఎవరిని పీడించినా, ఎవరిని దుఃఖాన్ని అందించినా అది మనకే లభ్యమైతుంటుంది. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అంది ఉపనిషత్. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ కేశవునికి ఏం చెందుంది? అదే విధంగానే సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని తిరస్కరించినా అది కూడా కేశవునికి చెందుతుంది. కనుక మనం చేసేటువంటి పనులు ఎందు తగినటువంటి ఇది ఉండాలి. ఎట్టి పనో అట్టి ఫలితం ఉంటుంటారు. ఉదాహరణ, ఫలితం లేకుండా మాత్రం జగత్తులో ఏది కూడా జరగదు. వేదాంతం కర్మ ఫలము అన్నారు. ఫలము ఎప్పుడు జరగవచ్చును, ఒక్కొక్క తూరి తక్షణమే జరగవచ్చును, ఒక తూరి కొన్ని గంటలు తీసుకోవచ్చును, కొన్ని దినములు తీసుకోవచ్చును, సంవత్సరాలు తీసుకోవచ్చును, జన్మలు తీసుకోవచ్చు. ఒక పండు కోసుకుంటున్నాము, చేయి కోసుకుంది, కానీ కట్ చేయటము, బ్లడ్ రావటము, రెండు ఒకే తూరారు. కానీ దాని ఫలితం అప్పుడే వచ్చింది. నడుస్తున్నావు, కాలు జారింది, కాలు జారటము, కాలు విరగటము, రెండు ఒకే తూరి జరిగింది. ఒక దినం కాలు జారితే రెండో దినం విరగటం కాదు, అది ఇది అప్పటికప్పటికే ఇస్తుంది. ఒక విత్తనము మట్టిలో నాటినాము కానీ అది మొక్క కావటానికి 4-5 దినములు తీసుకుంటుంది. అదే మొక్క చెట్టు కావటానికి 5-6 సంవత్సరం తీసుకుంటుంది. ఆ చెట్టు అయిన తర్వాత కాయలు కావటానికి కూడాను 3-4 సంవత్సరం తీసుకుంటుంది. కాయలు అయినప్పటికీ ఫలం కావటానికి అనేక దినములు తీసుకుంటుంది. ఇదే విధంగానే ప్రొద్దున మనం భుజించాము అప్పుడే జీర్ణం కాదు, 2 గంటల టైం తీసుకుంటుంది. అదే విధంగా ప్రతి కర్మ కూడాను దానికి తగినటువంటి ఫలితం ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లా అని ఎవరు చెప్పలేరు. కనుక కర్మ ఫలము తప్పినది కాదు, కనుక మంచి కర్మలు మనం ఆచరించాలి, ఎట్టి కర్మలు ఆచరించాలి. దైవభావంతో చేసేటువంటి కర్మలు పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. లౌకికమైనటువంటి యొక్క భావంతో చేసే కర్మ లౌకికాన్ని అందిస్తుంది. ఎవరికి ఏది రుచో దానికి తగినటువంటి ఫలం అందిస్తుంది. కానీ లౌకిక ఫలములు అనేటువంటి శాశ్వతాలు కాదు, కొంత తాత్కాలికంగా ఉంటుంది. ఇవన్నీ దీన్ని బట్టి మనము ఏదో విధంగా శాశ్వతమని భావించరాదు. అందుకోసమనే శంకరులు వారు చెప్పారు, ఈ చిన్న చిన్న దానిని చూచి, అనిత్యము అశాశ్వతము చూచి మనం మురిచిపోకూడదు, దైవాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికప్పుడు నీకు సంతృప్తిని ఇస్తున్నాయి, కానీ మున్ముందు ఏ విధంగా అనుభవిస్తామో, శాశ్వతానందాన్ని అందించేటువంటి యొక్క దైవత్వాన్ని మనము మర్చిపోకూడదు. మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం, మా కురుధన జన యౌవన గర్వం. యువకుడు తన భుజబలమును, బుద్ధిబలమును, కండబలమును, గుండెబలమును చూచుకొని అహంకారపడుతాడు. కానీ ఎంతవరకు ఈ గర్వము? హరతి నిమిష కాల సర్వం, ఒక 6 నిమిషంలో పోతుంది. అది వర్షములకు ముందు మించుమించుతుంది, ఎంతో ప్రకాశంగా ఉంటుంది. తక్షణమే డార్క్ బయలుదేరి వెంటనే వస్తుంది వెనక్కి చీకటి. కనుకనే ప్రతి దానికి కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. జడమైన కొండ దగ్గరికి పోయి ఓం అను, అది కూడా ఓం అంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వచ్చేస్తాడు, ఇది రియాక్షన్ వచ్చేస్తుంది. అద్దం ముందు పోయి చూస్తావు, రియాక్షన్ వచ్చేస్తుంది. రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అప్పటికప్పటికి కలుగుతూనే ఉంటున్నాయి. కానీ నీవు రియాలిటీ కావాలి, ప్రశ్న కాకూడదు, రీసౌండ్ కాకూడదు. కనుక నీవు రియల్ సౌండ్ కావాలి. ఇదే దివ్యత్వమైనటువంటి ఒక తత్వము. ఓ, దాని నుంచే సర్వము ఆరంభమైపోయింది. ఇక్కడ హార్మోనియం ఉంటుండాలి. ఈ హార్మోనియంను దాన్ని పంపు కొట్టినప్పుడు గాలి ఒకటే పోయి చేరుతుంది, అది ఒక్కటే. కానీ రీడ్స్ వచ్చినప్పుడు సరి గమ పదని వివిధ శబ్దములు వస్తున్నాయి. కానీ దీని వివిధ శబ్దములకంత ఆధారము ఏక శబ్దమే. కనుకనే ఓంకారం అనేటువంటి శబ్దం నుంచి అనేక వికారములు బయలుదేరి సమస్త శబ్దములు కూడాను ఓంకారం నుంచి ఆవిర్భవించిన. ఇదే విధంగానే దైవత్వంలో ఉండినటువంటి దివ్యత్వమే సర్వ మానవులు ఎందు కూడాను పవిత్రమైన ఆత్మతత్వంగా రూపొందుతుంది. నేనే భగవద్గీత ఎందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. ఒక మామిడి విత్తనం నాటినాం, అది మంచి జాతి మామిడి విత్తనం. క్రమక్రమేణ అది మంచి మామిడి జాతి వృక్షంగానే ఉంది. ఆ వృక్షంలో అనేక కొమ్మలు, రెమ్మలు బయలుదేరాయి. ఒక్కొక్క కొమ్మలో, రెమ్మలో కూడాను కాయలు కాచాయి. ఒక్కొక్క కాయలో కూడాను ఒక్కొక్క విత్తనం పోయి ఉంది. నాటింది ఒకే విత్తనమే, విత్తనం యొక్క జాతి అన్ని పనుల్లో కూడాను విత్తనంగా చేరిపోయింది. అయితే ఆ విత్తనాలు ఎక్కడవి? ఈ విత్తనం యొక్క భాగమే, అంశమే. జీవలోకే జీవభూత సనాతన, ఒకే విత్తనమే అన్ని వేల కాయల్లో కూడాను వేల విత్తనాలుగా రూపొందింది. అది భగవంతుడే విత్తనము, విశ్వమే వృక్షము, దేశములే కొమ్మలు, రెమ్మలు, జీవులే ఫలములు. ఎందుకూడను ఆత్మ అనేటువంటి విత్తనం భగవత్ స్వరూపంగా ఉండే మార్గము. అది ఏ బీజం మాం సర్వభూతానాం, అందరి ఎందు ఉండేటువంటిది ఒకే ఆత్మతత్వమే. సత్యాన్ని గుర్తించుకునలేక మానవుడు ఒకరిని ద్వేషించటము, ఒకరిని హింసించటము, ఒకరిని పరిహసించటము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే. సత్యాన్ని గుర్తించుకుంటే ఈ విధమైన వికారాల మనలో ఏనాటు అభివృద్ధి కావు. అన్ని కూడాను తన నుండిని ఆవిర్భవిస్తుంది. విద్యుత్ శక్తి మన ఎందే ఉంటుండాలి, ఈ మ్యాగ్నెట్ పవర్ మన ఎందే ఉంటుంది, సిస్టమ్ మన ఎందే ఉంటుండాలి, అగ్నికాంతి మన ఎందే ఉంటుంది, ఇంత లేజర్ పవర్ మన ఎందే ఉంటుంది. బయట పోయేంత ఏదో ఒక లాబొరేటరీ లోపల పరిశీలన చేయటం కాదు. మన దేహమే ఒక జనరేటర్, మన కన్నులే దీనికి బల్బ్స్, మన చెవులే దీనికి లౌడ్ స్పీకర్స్, అన్ని దీంట్లో నుంచే వస్తున్నాయి. అది ఒక్కటే మెయిన్, ఇది హార్ట్ మెయిన్ స్విచ్. ఆ మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేస్తే అన్ని రూపంలోనూ దీపం లారిపోతాయి. ఆ మెయిన్ స్విచ్ ఆన్ చేసి రూమ్లో స్విచ్ చేస్తే ఆ రూమ్ లైట్ మాత్రం వెళ్ళదు. కనుక దానిని ఎప్పుడు మనం ఆన్ లో పెట్టాలి. ఆఫ్ చేసి ఎన్ని రూముల్లో స్విచ్ వేసినా ప్రయోజనం లేదు. దైవవాసి అయినటువంటి దైవత్వం లోపల మన ప్రాణమును చేర్చాలి. అందువల్లే సత్యధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి యొక్క తత్వము ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. బల్బులు వెలుగుతూ ఉన్నాయి. అయితే ఈ వెలగడానికి ఏది మూల కారణం? బల్బా కాలేక వైర లేక ఇంకేమైనా కరెంటా? ఈ విధంగా విచారణ చేస్తే దీనికి ప్రధానమే ధర్మము, సత్యము, శాంతి, ప్రేమ. ఈ నాలుగును ఇదే లైట్ అనే ఉంటున్నాయి. సత్యం అనేటువంటి కరెంటు ధర్మం అనే వైరులో చేరి శాంతి అనే బల్బులో ప్రవేశిస్తే ప్రేమ అనే వెలుగు ప్రకాశిస్తూ. చూడండి, ప్రేమ అనే ఒక ప్రకాశం కావాలనుకుంటే అనేటువంటి బల్బు బాగుండాలి. ఈ శాంతి అనే బల్బు చక్కగా వెలగాలనుకుంటే దానికి ధర్మం అనేటువంటి వైర్ కనెక్షన్ గా ఉంది. ఈ ధర్మం అనేటువంటి వైర్ లోపల ట్రూత్ అనేటువంటి కరెంట్ ప్రసరించాలి. ఈ చేరి ఒక్కటే అయిపోయింది. ఇదే ఏకత్మ సర్వభూతాంతరాత్మ. విధంగా భగవత్ యొక్క వేదాంతములు అనేక విధమైనటువంటి సులభ మార్గములను బోధించి అనేక మానవులను మానసిక పరివర్తనలు గావించి దివ్యత్వంలో ప్రవేశింపజేస్తున్నాయి. కానీ ఈ వేదాంతం అనేటువంటి కొంతమందికి చాలా విసుగ్గా ఉంటాయి. కారణము అర్థం కాకపోవటం, దానిపైన ఇంట్రెస్ట్ లేకపోవటమే. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు తెచ్చి నీ చేతికి ఇచ్చినప్పుడు శ్రద్ధ లేకపోతే ఒక నిమిషంలో ఆరిపోతాయి. ఉంటే కించిత్ నిప్పు నీ దగ్గర ఇచ్చినప్పటికీ బాగా దానికి చక్కగా ఫ్యాన్ వేసి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అదే మనకు మూల కారణం. ఇప్పటికి పెద్దదిగా మనం చేసుకో, లేకపోతే పెద్దది కూడా ఆరిపోతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, మొట్ట నీ శ్రద్ధను అభివృద్ధి పరచుకోండి. శ్రద్ధానగా ఏమిటి? దాన్ని మీరు ఆశిస్తున్నారు, లౌకికంగా గాని, భౌతికంగా గాని, ధార్మికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని, దేనిపైన కూడా ఆయా దీనిపైన శ్రద్ధ ఉండాలి. చేసే పనిపైన మనం శ్రద్ధతో చెయ్యాలి, అప్పుడే దాని ఫలితాన్ని కూడా మనం పొందగలం. శ్రద్ధ లేకపోతే దేన్ని మనం సాధించలేము. భగవద్ విషయం లోపల మరింత అధికమైన శ్రద్ధ ఉండాలి. చూడండి, దేహం ఒక్కటే. దీనికి చక్కని భగవంతునికి దీనికి ఉన్న సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని మీరు గుర్తించాలి. చెవు ఉంది, నోరుంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఇవన్నీ ఏమిటి? దేహానికి అంగములు. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహం అనేటువంటిది సమాజానికి అంగము. ఈ సమాజానికి ఏది అంగము? మానవత్వం అంగము. మానవత్వానికి ఏది అంగము? ప్రకృతి అంగము. ప్రకృతికి ఏది అంగము? కాబట్టి ఈ అంగములకు దేహము ఆధారము, దేహములకు సమాజం ఆధారము, సమాజములకు మానవత్వం ఆధారము, మానవత్వానికి ప్రకృతి ఆధారము, ప్రకృతికి పరమాత్ముడు ఆధారము. అంతా చేరితే ఇక్కడ అంగములకు భగవంతునికి సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. వేరుగా ఉండొచ్చును కానీ అన్నిటికీ అంతర్ సంబంధం ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణము, కొన్ని అంగములు కూడా దీంతో పనిచేయాలి. ఒక కన్ను ఓ చెట్టును చూచింది. చెట్టు లోపల చక్కని మధురమైన ఫలములు కనిపిస్తుంది. ఈ కన్ను చూచిన తక్షణమే మనసు ఆశించింది. మనసు ఆశించిన తక్షణమే ఫలం రాలేదు. ఇంత దూరం కాళ్ళు నడిచినాయి. కాళ్ళు నడిచినంత మాత్రమే ఫలం మనకు దక్కలేదు. తిరిగి నడుము వంగింది. నడుము వంగినంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. చెయ్యి ఒక రాయిని పట్టుకుంది, అంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. ఆ రాయిని తీసుకుని భుజం దానికి విసిరింది, పడింది. ఫలం కింద పడేటప్పటికి వేడు దాన్ని అందుకున్నాయి. అందుకున్నంత మాత్రమే ఫలం యొక్క ఫలితం నాకు చిక్కలేదు, అందించింది. అప్పుడు నోటి కూడాను తనకు రుచి మాత్రమే చూసింది కానీ తాను కూడా ఉంచుకోలేదు. ఎటరాజ్ని పంపించింది. ఎటరాజ్ని ఏం చేసింది? ఇన్ని అంగములు ఐకమత్యంగా చేరి ఈ ఫలము నాకు అందించినాయి, కాబట్టి దీనికంతా ప్రతిఫలాన్ని అందించాలి నేను అని అక్కడ జీర్ణం గావించి దాని సారాన్ని సర్వాంగానికి సప్లై చేసి ఫలము మన దేహానికి పుష్టి కల్పించాలంటే ఏ అంగం ప్రధానమైనటువంటిది? అంగములు ప్రధానమైనవి. కాళ్ళని దీన్ని తుచ్చని చూడకూడదు, గొప్ప గొప్పగా భావించకూడదు, చిరస్గా పెద్దగా విశ్వసించడానికి అన్ని పనులు ఉన్నాయి. దేని డ్యూటీ అది చేసినప్పుడు అన్ని సక్రమంగా జరుగుతుంది, సిన్సియర్. అప్పుడే తగినటువంటి ఫలితాన్ని మనం పొందాం. చెవు వింటుందే గాని చూడటం లేదే కూడదు, కాబట్టి వినటం కూడా చాలా అవసరం. ప్రతి అంగం కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవన్నీ నిర్వర్తించుతూ ఉండటం చేతనే మన జీవితము సుఖశాంతిగా జీవిస్తుండాలి. అంగము హీనమైనప్పటికీ మన జీవితంలో సుఖం ఉండదు. భగవంతుడు ఇంత సుఖమైనటువంటిది, ఇంత అనుకూలమైనటువంటివి, ఇంకా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని ఎంత సార్థకంగా గావించుకోవాలి. కనుకనే పరమ భక్తులైనటువంటి వారు ఏ హృదయంబును సగితివో ఈశనాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి పరగ వేరేమి తెత్తు నీ పాద అర్చనకును అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. నేనేమిటి తెచ్చేది? చింది నేను ఇస్తున్నా, అక్కడేమి లేదు. ఏ హృదయంబును సగితివో ఈశనాకు అదే నీకు ఇస్తున్నాను. నిజమైనటువంటి సరెండర్, ఏ నిజమైనటువంటి అర్పణ, ఏ నిజమైనటువంటి త్యాగము, ఏ నిజమైనటువంటి జీవితము, ఏ ఫలవంతమైనటువంటి యొక్క ధన్యము. కనుక మన ఎందున్నటువంటి విలువైనటువంటి హృదయం ఉంది, దానికి మించినటువంటి వెల అయినటువంటి ఈ జగత్తులు ఎక్కడా కానరా. డైమండ్ కి విలువ ఉండొచ్చును, బంగారుకు విలువ ఉండొచ్చును, కానీ ఆ బంగారుకు డైమండ్ కు విలువ ఇచ్చేవాడు ఎవరు? డిజైర్స్ తగ్గాలి. అప్పుడు మానవుని ఆడుకుంటారు. సీసా, నీవు మధ్యలోకంలో ఉన్నావు. చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, ఇక్కడున్నావు. పరములకు నువ్వు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది. పరములకు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది. ఎక్కడ ఇష్టమో అక్కడ ప్రయాణం చేయి. ఏది దూరం గావించుకుంటున్నావు, ఏది సమీపానికి వెళుతున్నావు, అది నీ యొక్క డిస్క్రిమినేషన్ పవర్ లో
ఆసక్తి కూడా నువ్వు భగవంతుడే ఇచ్చాడు.
కానీ అన్ని శక్తులు ఇచ్చినప్పటికీ నీవు అసక్తుడైపోతున్నావు.
కాదు,
దివ్యశక్తుడు కావాలి నీవు, అప్పుడే మానవత్వానికి తగినటువంటి విలువ వస్తుంది. కాన మనం ఏ సాధనలో చేసుకుంటూ మనం వెళ్ళకూడదు, గ్రంథాలు చదువుకుంటూ వెళ్ళకూడదు.
భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతము, ఉపనిషత్తు, ఇతిహాసము, బైబుల్, ఖురాను, మహాగ్రంథము, ఇవన్నీ కూడాను గైడ్ పోస్ట్ వంటివి.
ఇటువైపున పోతే ఈ గ్రామం చేరుతుంది, ఇటువైపున పోతే ఈ గ్రామం వస్తుంది, ఇటువైపున పోతే ఈ గ్రామం వస్తుంది, చూపిస్తున్నాయి.
దైవం యొక్క గమ్యమును చూపిస్తున్నాయి అంతే అవి.
కానీ ఈ గైడ్ పోస్ట్ నడచవు,
దాని యొక్క ఆధారం చేసుకుని నీవు నడచాలి.
ఇటువైపున పోతే ఇది కొడైకెనాల్ వస్తుంది అని చెప్పి రోడ్డు పైన కూర్చుంటే కొడైకెనాల్ 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 అనుకుంటే కొడైకెనాల్ వస్తావా?
ఆ కొడైకెనాల్ ఆధారం చేసుకుని నువ్వు నడచాలి.
అదే విధంగానే తట్టలో పెట్టుకున్నావు పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, నూరు పర్యాయం చెప్పినా నీ పొట్ట నిండు,
పని అక్కర్లేదు,
తీసి నోట్లో పెట్టుకో, పొట్ట నిండుతుంది.
అనగా చేత్తో చెయ్యి
ప్రించు, ఈ రెండు జరిగినప్పుడే నీకు శాంతి అనే ఆనందం పొట్ట నిండు.
కనుక మనము నోటితో చెప్పడం మాత్రమే కాదు,
ఇది కూడా చెయ్యాలి.
కనుక కర్మతో పాటు కూడా ఉండాలి,
త్వరతో పాటు కర్మ కూడా ఉంటుండాలి.
ఈనాడంతా కూడా కేవలం బోధిస్తూ పోతున్నారే తప్ప ఆచరిస్తూ పోవటం లేదు.
రామాయణం చదువుతున్నాము,
ఇంతమంది తండ్రి వాక్యాన్ని పితృవాక్యాన్ని పరిపాలన చేస్తున్నామే లేదు.
ఎంత చదివినప్పటికీ కేవలం ఒక కంఠస్థం కావచ్చునే కానీ ఆ పితృవాక్య పరిపాలన జరపాలి.
ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఆ ధర్మాన్ని ఎట్లు నడుచుకున్నాడో మనము దాన్ని అనుసరించాలి.
అన్ని ఒక్కటి చేసి చూస్తే చాలు.
భగవద్గీతను చదువుతున్నాము, ఏం చెప్పాడు?
అశ్చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతి,
అట్టివాణి యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను.
లేకుండా భగవద్చింతనే చేస్తుంటే అట్టివాణి యోగక్షేమం తానే చూసుకుంటాడు.
ఏ వేళకు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా జరగాలో అవంత తానే ఇస్తూ పోతుంది.
కానీ
అన్ని చింతలు చేసుకుంటూ దీంట్లో ఒక చింతగా పెట్టుకుంటున్నాడు భగవద్చింతన.
పార్ట్ టైం డివిజన్ కు పార్ట్ టైం పేమెంటే వస్తుంది,
కానీ ఫుల్ పేమెంట్ రాదు.
కాబట్టి ఈ ఫుల్ పేమెంట్ మనం పొందాలనుకుంటే ఫుల్ టైం మనం చెయ్యాలి.
సర్వదా సర్వకాలేశ సర్వత్రా హరిచింతనం.
నీవు అన్ని పనులు చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో, ఆఫీస్ పనులు చేసుకో, బిజినెస్ పనులు చేసుకో, ఏమైనా చేసుకో, అన్ని చేస్తున్నప్పటికీ ఇది భగవత్ కార్యంగా భావించు.
చాలా సులభమైన మార్గం ఇది.
నిన్ను ఏ విధమైన తపస్సులు చేయమని కోరటం లేదు.
తెలియని కాలం లోపల వారందరూ తపస్సు చేశారు,
కానీ ఈనాడంతా తమస్సులో ఉంటున్నారు.
తపస్సు పోయింది,
తమస్సు పోయింది,
విషయమే ఒక అంధకారంగా మారిపోతుంది.
మంచిది కాదు.
మన మానవుడము ఇంత పవిత్రమైన మానవ జన్మ వచ్చింది.
ఈ మానవ జన్మ అనేటువంటి దాన్ని సార్థకం గావించుకునేందుకు పవిత్రమైన కార్యము చేయాలి.
కనుక
భక్తి, భక్తి, భక్తి అంటే కేవలం భజన చేయటమే కాదు, భజన కూడా అవసరమే.
ఎంతవరకు?
ఒక స్థాయి వరకు మాత్రమే.
తదుపరి ఆ ప్రేమలోని చేరిపోవాలి.
ఐ అండ్ యు ఆర్ వన్ కావాలి,
రెండవది లేనీ లేదు.
అందువల్లే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
ఒకటే అని చెప్తే పోదు కదా.
లేదు,
ఒకటి కాక రెండు కాదు
అన్నాడు.
అనేది
ఏకమే.
అనేక వేల పాత్రలు పెట్టాము,
అన్ని పాత్రల్లోన నీటితో నింపినాము,
కానీ అన్ని పాత్రలు ఎందుకూడను
చంద్రుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుండదు.
పాత్రలు ఎన్నో కానీ చంద్రుడు ఒక్కడే.
అయితే మన దేహములు పాత్రలు,
ఇందులో మనసేది, అందులో జలము,
దాంట్లో ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబం కనిపిస్తుంది.
సరే,
ఎంతో మంది సూర్యులు లేరు, ఎంతో మంది చంద్రులు లేరు.
సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైతోచు.
మనం సాయంకాలం ఇప్పుడు 5 గంటల్లో ఉంటున్నాము,
అనేక వాళ్ళంతా కూడా అర్లీ మార్నింగ్ 5 గంటల్లో ఉంటాయి.
టైం వేరువేరుగా కనిపిస్తుండాలి,
కానీ ఒకే సూర్యుడే.
ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి,
రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి.
ఇప్పుడే నిజమైనటువంటి భగవతత్వము మనకు అర్థమవుతుంది.
భవభయ హరణ వందిత చరణ భవభయ హరణ వందిత చరణ భవభయ హరణ వందిత చరణ జయనాథ జయ మాధవ చౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ చౌరీ జయ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ చౌరి జయ మాధవ చౌరీ జయ రాధ జయ మాధవ. చరణాభవ భయ భవ భయ హరణ పండిత చరణా జయ రాగ జయ మాధవ చౌరీ జయ రాగ జయ మాధవ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ